ఓం శాంతి. ఈరోజు మనం జగదీష్ భాయ్ యొక్క క్లాస్ వింటున్నాము. క్లాస్ యొక్క అంశము సఫలత కోసం విధి, అంటే సఫలత పొందటానికి ఏ విధిని ఉపయోగించాలి అనే దాని గురించి ఇప్పుడు వింటున్నాము జగదీష్ అన్న యొక్క క్లాస్. నిన్న మనం వింటూ వచ్చాము విధి ద్వారా సిద్ధి పొందుతాము అని. ప్రతి ఒక్క విషయానికి ఒక మెథడ్ అంటే విధానం అనేటువంటిది ఉంటుంది. ఆ విధానంతో మనం నడిచినట్లయితేనే సక్సెస్ అంటే విజయాన్ని సాధిస్తాము. మరి ఆ విధానం ఏంటి, దాని గురించి కొన్ని విషయాల్ని తెలియపరచడం జరిగింది. ఒక విషయం మనం విన్నాము, ఏది ఎలా ఉందో దాంట్లో ఎలా నడుచుకోవాలి, దానికోసం ఒక తెలివి కావాలి, జ్ఞానం అనేటువంటిది అవసరము. చాలా మందికి థియరిటికల్ నాలెడ్జ్ అంటే జ్ఞానం అనేటువంటిది ఉంటుంది, దాని గురించి సైద్ధాంతిక జ్ఞానం ఉంటుంది. కొంతమందికి సైద్ధాంతిక జ్ఞానం ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఆ కార్యాన్ని చేయడానికి తలపెడతారో అప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇతరులతో ఎలా మలుచుకోవాలి, తమను తాము ఎలా నడుచుకోవాలి అనేటువంటిది తెలవకుండా ఉంటుంది, సరిగా నడుచుకోలేరు. కాబట్టి ఇది కూడా విధానం తెలిసి ఉండాలి, ఎలా మనము ఒక అందరితో కలిసిమెలిసి నడవచ్చు అని. ఒకవేళ ఆ విధానం అనేటువంటిది తెలియకపోతే అప్పుడు సిద్ధి అనేటువంటిది కూడా అంటే విజయాన్ని పొందలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి వారి రీతిలో నడుస్తూ ఉంటే విజయాన్ని పొందటం కష్టమవుతుంది. పరిస్థితులు నా అనుగుణంగా ఉండాలి, నేను ఎలా నడుచుకోవాలంటే అలానే అన్ని నడవాలి అని అనుకోవడం కూడా సరైనటువంటిది కాదు. మరి నేను అనుకున్న విధానంగానే అన్ని నడుస్తాయి అది కూడా గ్యారంటీ లేదు. కొన్ని విషయాలు డ్రామా అనుసారంగా ఎలా లభిస్తూ ఉన్నాయో అలాగే నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇంట్లో ఉంటారు, ఇంట్లో వారి సంస్కారాలు వేరువేరుగా ఉంటాయి. మరి వారందరితో ఎలా నడుచుకోవాలి అనేటువంటి ఒక విధి తెలియకపోతే, విధానం తెలియకపోతే మనస్సు ఉదాసీనతతో నిండిపోతుంది, సంతోషం అనేటువంటిది ఉండదు, అప్పుడు జీవితంలో ఉన్నతి అనేటువంటిది జరగదు. అప్పుడు ఏదైతే పురుషార్థం ద్వారా సిద్ధి అనేటువంటిది అంటే సఫలత లభించాలో అది లభించదు. కాబట్టి బాబా అంటారు ఒక విధానం అనేటువంటిది అవసరము అని. మరి ఆ విధానం అనేటువంటిది తెలుసుకోవడం అది చాలా పెద్ద సబ్జెక్టు, కానీ కొన్ని విషయాలు మనం అనుభవం ద్వారా ప్రాక్టీస్ ద్వారా కూడా నేర్చుకుంటూ ఉంటాము. ఎవరి తోటైతే మనం ఉంటామో వాళ్ల ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాము ఎలా వీరితో నడుచుకోవాలి అనేటువంటి జ్ఞానం లభిస్తుంది. అంటే మనము ఎప్పుడు ఎవరి గురించి కూడా ఇలా ఆలోచించకూడదు, వీరు బాగా ఇలాంటి నేను బాగవుతాను, వీరు నేను ఎప్పుడైతే చెప్పింది వింటారో అప్పుడే సఫలత లభిస్తుంది. ఇలా మనం ఆగిపోయినట్లయితే అప్పుడు మన యొక్క ఉన్నతి కూడా ఆగిపోతుంది. వారిని కూడా నడిపిస్తూ పోవాలి, స్వయం కూడా నడుస్తూ ముందుకు వెళ్ళాలి. మరి స్వయం ముందుకు వెళ్లడం నేర్చుకోవాలి, ఇతరులను కూడా నడిపించడం నేర్చుకోవాలి. ఇది లైఫ్లో చాలా అవసరము. కేవలం స్వయం నడుచుకుంటూ వెళ్లడం ఒక్కటే కాదు నేర్చుకోవాల్సింది, ఇతరులని ఎలా నడిపించాలనేది కూడా నేర్చుకోవాలి. ఒకవేళ ఇలా నడచటము నడిపించటము రాలేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ప్రోగ్రెస్లో మన యొక్క ఉన్నతిలో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని గురించి కూడా మనం చర్చించాము. ఇంకొక విషయము పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్, భూతకాలము వర్తమానము మరియు భవిష్యత్తు మూడింటిని ఎదురుగా ఉంచుకొని త్రికాలదర్శిగా అయి నడవాలి. గతంలో ఏవైతే మనము అడ్డంకులను ఎదుర్కొన్నామో, ఏవైతే కష్టాలను ఎదుర్కొన్నామో, పైన కింద అయ్యామో, వాటన్నిటి నుంచి నేర్చుకోవాలి. పదే పదే అవే మిస్టేక్స్ ని అవే తప్పులని రిపీట్ చేయకూడదు. మరి పదే పదే మన యొక్క టైంని వేస్ట్ చేసుకోకూడదు. ఒకవేళ మనకు గడిచినటువంటి సమయంలో ఏవైతే చేదు అనుభవాలు ఎదురై ఉన్నాయో వాటిని రిపీట్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, ఇంకా ముందుకు వెళ్ళజాలము. కాబట్టి గతం నుండి లెసన్ని నేర్చుకోవాలి, అంటే పాఠాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే సమయం కూడా మనకు ఒక టీచరే. శివబాబు అయితే టీచర్ ఉండనే ఉన్నారు, కానీ టైం కూడా సమయం కూడా మనకు టీచరే, నేర్పిస్తూ ఉంటుంది. మనకి టైం కూడా చాలా నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి పాతది అంటే హిస్టరీ నుంచి మనం నేర్చుకోవాలి. ఎవరో చాలా మంచిగా చెప్పారు, నేను హిస్టరీ నుంచి ఏం నేర్చుకున్నాను అని అంటే, మానవుడు గతం నుండి ఏమి నేర్చుకోవట్లేదు అనేది నేర్చుకున్నాను. స్కూల్ కాలేజీల్లో నేర్పిస్తూ ఉంటారు హిస్టరీని, కానీ దాని యొక్క లాభాన్ని తీసుకోలేరు. కేవలం లెసన్ అంటే కథ రూపంలో లేదు, ఒక పాఠం రూపంలో చెప్తూ ఉన్నారు, కానీ దాని నుండి ఒక పాఠాన్ని నేర్చుకోలేదు. ఇతరుల జీవిత కథలని కూడా వింటూ ఉంటాము. ఎందుకు వింటాము? ఎందుకు అనంటే వీరు వారి జీవితంలో ఎలా సఫలతని పొందారు, ఎలా వారి జీవితంలో ముందుకు వెళ్లారు అనే వాటిని గురించి తెలుసుకోవడాని కోసం. సో వాటి నుంచి నేర్చుకోవాలి. మరి వర్తమాన సమయంలో కూడా మంచి రీతిగా పురుషార్థం చేయాలి. సమయాన్ని పరిస్థితుల్ని చూస్తూ పురుషార్థం చెయ్యాలి. వర్తమాన సమయంలో మంచి రీతిగా పురుషార్థం చేయాలి. సమయాన్ని చూసి పరిస్థితుల్ని చూసి ఏ దేశంలో ఉన్నామో ఆ దేశం యొక్క నియమం ఏంటి, అక్కడున్నటువంటి నియమం అక్కడున్నటువంటి పద్ధతులేంటి, అక్కడున్నటువంటి మనుషులు ఎలా ఉన్నారు, ఎక్కడున్నామో ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి. సో వీటన్నిటి యొక్క తెలివి అనేటువంటిది అవసరము, పరిశీలన అవసరము. అర్థం చేసుకుని నడవాల్సి ఉంటుంది, లేదు అనంటే కష్టాల పాలవుతాము. కాబట్టి అర్థం చేసుకుని ఆలోచించి ముందుకు వెళ్తూ ఉండాలి. అంతేకాకుండా ఫ్యూచర్ కోసం కూడా ప్లాన్ తయారు చేసుకోవాలి. ఫ్యూచర్లో ఏ కష్టాలు రాబోతాయి వాటి గురించి కూడా ప్లాన్ చేసుకోవాలి. మరి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఏం చేసి నా యొక్క లక్ష్యాన్ని సాధించాలి, నా యొక్క లక్ష్యం ఏంటి, మరి ఎక్కడికి నేను చేరుకోవాలి, ఎంత దూరం ఉంది నా లక్ష్యము, వీటి కోసం ఏ ఏ మాటలు అవసరము, ఏ ఏ వస్తువులు అవసరము, ఏం తీసుకుని వెళ్ళాలి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ అని అంటారు, అంటే భవిష్యత్తు కోసం ప్రణాళిక తయారు చేసుకోవాలి. వర్క్ ఇన్ ద ప్రజెంట్, ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ అంటే వర్తమానంలో పని చెయ్యాలి కానీ ప్రణాళిక ఫ్యూచర్ కోసం అంటే భవిష్యత్తు కోసం తయారు చేసుకోవాలి. మరి లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ అంటే గతం నుండి మనము అనుభవాలను నేర్చుకోవాలి, పాఠాలని నేర్చుకోవాలి. కాబట్టి పరమాత్మ త్రికాలదర్శి అని కేవలం చెప్పటంతో ఏమీ అవ్వదు, కానీ మనం కూడా మూడు కాలాల్ని అర్థం చేసుకోవాలి. త్రికాలదర్శి తండ్రి యొక్క, త్రికాలదర్శి పిల్లలుగా అయ్యి మనం నడిచినట్లయితే ఇప్పుడు త్రినేత్రులుగా అయ్యి నడవాలి, అప్పుడే సఫలత అనేటువంటిది లభిస్తుంది. లేదు అనంటే లక్ష్యం ఒకటి ఉంది, మరి ఆ లక్షణాలు లేనే లేవు, రానే రావు. దేవతగా కావాలని, నారాయణుడిగా కావాలని లక్ష్యాన్ని ఉంచుకున్నారు, కానీ లక్షణాలు ఇంకేదో తయారు చేస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకా నారాయణుడిగా ఎలా అవుతాము? మరప్పుడు మన యొక్క లక్ష్యాన్ని చేరుకోలేము. కాబట్టి ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నామో అలాంటి లక్షణాలనే తయారు చేసుకోవాలి. మరి అలాంటి లక్షణాలని మన లోపల పెంపొందించుకోవటాని కోసం శ్రేష్ట పురుషార్థాన్ని కూడా చేయాలి. శ్రేష్ట పదవిని పొందాలి అని అనుకుంటే తప్పకుండా శ్రేష్ట పురుషార్థాన్ని కూడా చేయాలి. ఉన్నతోన్నతమైనటువంటి పురుషార్థం చేయాలి. కాబట్టి ఫ్యూచర్ అంటే భవిష్యత్తుని ఎదురుగా ఉంచుకోవడం కూడా చాలా అవసరము. ఈ రోజుల్లో బయట కూడా ఒక కొత్త శాఖ, జ్ఞానం యొక్క కొత్త శాఖ వచ్చిందన్నమాట, ఫ్యూచరాలజీ అని. అంటే భవిష్య దర్శనము, అంటే వారు అంటూ ఉంటారనమాట 2000 సంవత్సరంలో ఏమవుతుందో, అంటే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఏమవుతుంది అనేటువంటిది ముందే మాకు తెలుసు అని అంటూ ఉంటారు. మరి ఈరోజు ఏదైతే చేస్తూ ఉన్నారో మానవుడు, దాని యొక్క పరిణామము ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అది తెలుసుకోవటము అని అంటారు. అందుకనే అంటూ ఉంటారు కర్మ చేసే కంటే ముందే కర్మ యొక్క ఫలాన్ని తెలుసుకోండి, పరిణామాన్ని తెలుసుకోండి, రిజల్ట్ని తెలుసుకోండి. అందుకనే తెలివైన వాడు తెలివి తక్కువ వాడికి తేడా ఏంటి? మరలా అడిగినట్లయితే సమజ్దార్, తెలివైన వారు తెలివి తక్కువ వారికి తేడా ఏంటి అనంటే, మరి శబ్దాలలో అయితే కొంచెమే తేడా ఉంది, కానీ మాట చాలా తేడా ఉంది, ఈ రెండిటి యొక్క తేడా చాలా ఉంది అని అన్నారు. మరి అది అడిగారనమాట, మరి ఎలా అని అంటే, సమజ్దార్ అంటే తెలివైన వాడు ఎవరైతే ఉన్నారో వారు తెలుసుకుని అంటే అర్థం చేసుకుని చేస్తారు, తెలివి తక్కువ వారు చేసిన తర్వాత ఆలోచిస్తాడు. తెలివైనటువంటి వారు పని చేయడానికి ముందే ఆలోచిస్తారు, మరి తెలివి తక్కువ వాడు పని చేసిన తర్వాత ఆలోచిస్తాడు. అరే నేనేం చేశాను, ఇలా చేయకుండా ఉండాల్సిందే అని అనుకుంటారు. అంటే ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నారు, తెలివైన వాడు తెలివి తక్కువ వాడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు, కానీ చేసేది కూడా ఇద్దరు చేస్తూ ఉన్నారు. కానీ తెలివైనటువంటి వాడు ముందు ఆలోచించి ఆ తర్వాత చేస్తాడు, కానీ తెలివి తక్కువ వాడు చేసిన తర్వాత ఆలోచిస్తాడు. అందుకనే ఇంగ్లీష్లో కూడా అంటుంటారనమాట, వైజ్ మ్యాన్ ఈజ్ వన్ హూ థింక్స్ ఫస్ట్. ఎవరైనా తెలివైనటువంటి వాడు ఎవరు అని అంటే, మొదట ఆలోచిస్తాడో ఆ తర్వాత వర్క్ చేస్తాడో అతను అని. A foolish person is the one who does the work and then thinks and repents. అంటే తెలివి తక్కువ వాడు మొదట పని చేసేస్తాడు, ఆ తర్వాత ఆలోచిస్తాడు, ఆ తర్వాత దాని గురించి పశ్చాత్తాప పొందుతాడు. అరే నేను ఇలా తప్పు చేసేసాను అని పశ్చాత్తాప పొందుతూ ఉంటారు. అందుకనే ఆలోచించి చెయ్యాలి. ఫ్యూచర్ని అంటే భవిష్యత్తుని ఎదురుగా ఉంచుకుని భవిష్యత్తు దృష్టితో చేయండి. భృగు ఋషి లాగా తయారయ్యి చేయండి. తమ యొక్క జన్మపత్రిని తయారు చేసుకునే బ్రాహ్మణులు తమరే ఉన్నారు. భాగ్య విధాత శివబాబా ఉన్నారు, బ్రహ్మబాబా ఉన్నారు, మరి వారి యొక్క సంతానం మీరు. స్వయం యొక్క అదృష్టం యొక్క గీత స్వయమే తయారు చేసుకుంటూ ఉన్నారు. మరి ఇలా ఎప్పుడైనా జరుగుతుందా, స్వయం యొక్క అదృష్టం రేఖ స్వయమే గీసుకునేటువంటి మాట ఎప్పుడైనా జరుగుతుందా? ఇంత గొప్ప అథారిటీ, ఇంత గొప్ప పవర్, ఇంత సర్వశక్తివంతుడు బాబా మనకిచ్చారు. ఏం చెప్పారు? మీరు మీ భవిష్యత్తుని తయారు చేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసుకోండి. ఎందుకు అనంటే ఈ సంగమ యుగం ఎలాంటిది అంటే, మీకు ఏం తయారు కావాలనుకుంటారో, ఎలా తయారు కావాలనుకుంటారో అలా తయారవ్వండి అని అన్నారు. మరి అంత గొప్ప అథారిటీ, అంత గొప్ప అధికారాన్ని బాబా మనకిచ్చారు. మనుషులు వెళ్తూ ఉంటారనమాట పండితుల దగ్గరికి, లేదు జ్యోతిషుల దగ్గరికి, వారికి చేయి చూపిస్తూ ఉంటారు, లేదు వాళ్ళ జన్మపత్రికను చూపిస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి జ్యోతిష్యులు ఉంటారు, వారితో ఏమడుగుతూ ఉంటారు, నా భాగ్యం ఏంటి, నా భవిష్యత్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. కానీ అన్నయ్య అంటూ ఉన్నారు, కానీ ఆ జ్యోతిష్యుడికి తన యొక్క భవిష్యత్తు గురించే తెలియదు. ఈ రోజైతే బతికి ఉన్నాడు, కానీ రేపేమవుతుంది, రేపెలా ఉంటాడు, ఉంటాడా లేదా అనేటువంటిది తెలియనే తెలీదు. మీరు వినే ఉంటారు ఈ కథ కూడా, ఒక రాజు యొక్క కన్సల్టెంట్ అంటే తన యొక్క జ్యోతిష్యుడు ఎవరైతే ఉన్నాడో తను ఒక భవిష్యవాణి చెప్పారనమాట. ఆ తర్వాత రాజు అడిగాడు, నీకెంత వయసు అని. అంటే రాజు అడిగాడనమాట, నీకు ఎంత ఆయుష్ ఉంది అని. మరి ఆ జ్యోతిష్యుడు చెప్పాడు తన ఆయుష్ ఎంత ఉందో. మరి వెంటనే రాజు తన కత్తి తీసుకుని చెప్పాడనమాట, ఇప్పుడు నేను చెప్తాను నీ భవిష్యత్తు, అంటే నీ ఆయుష్ ఎంత ఉంటుందో అని అన్నాడనమాట. అంటే భవిష్యత్తు గురించి జ్యోతిష్యుడి యొక్క లెక్క ఒకటి, కానీ రాజు ఒకవేళ చంపేశాడనుకోండి తన ఆయుష్ అంతటితోనే ముగిసిపోతుంది కదా. అంటే మానవులకి వారి యొక్క భవిష్యత్తు గురించి తెలియనే తెలీదు. తన యొక్క ఆయుష్ గురించి, తన యొక్క భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు ఇవన్నీ తెలియనే తెలీదు. కానీ బాబా ఇప్పుడు మన పిల్లలకి ఇలాంటి శక్తిని, ఇలాంటి పవర్ని ఇచ్చారు. మీ భాగ్యం ఎంత ఉన్నతంగా చేసుకోవాలో అలా చేసుకోండి అని బాబా అన్నారు. మరి మన భాగ్యాన్ని ఎలా ఉన్నతంగా తయారు చేసుకోగలము, ఇది కూడా ఒక పెద్ద సబ్జెక్టు. భాగ్య విధాత తమ యొక్క భాగ్యము మరియు ఇతరుల భాగ్యాన్ని తయారు చేయడానికోసము ఎలాంటి విధిని, ఎలాంటి విధానాన్ని తెలిపారు అనేటువంటిది ఒక సబ్జెక్ట్. కేవలం స్వయం యొక్క భాగ్యమే కాదు, ఇతరుల యొక్క భాగ్యాన్ని కూడా మీరు తయారు చేయొచ్చు. ఎవరికైనా జ్ఞానం చెప్పి, లేదు యోగాన్ని నేర్పించి, వారి లోపల దివ్య గుణాల్ని నింపి, వారిని పవిత్రంగా చేసి, లేదు వారిని సేవలో ఉపయోగించి వారి యొక్క భాగ్యాన్ని తయారు చేయించవచ్చు. మరి ఇది కేవలం ఒక్క జన్మ గురించి కాదు, జన్మ జన్మాంతరాల యొక్క భాగ్యము. మరి ఒక కల్పం గురించే కాదు, కల్పకల్పం కోసం వారి భాగ్యాన్ని తయారు చేయొచ్చు. మరి ఇదేమైనా తక్కువ మాటనా? ఇంత శక్తి బాబా ఇచ్చారు ఇప్పుడు మనకి. కాబట్టి విధానం ద్వారానే సిద్ధి ప్రాప్తిస్తుంది. మరి వీటన్నిటి యొక్క విధానం అనేటువంటిది, విధి అనేటువంటిది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ చర్చను మనం చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఇంకొక చర్చను చేద్దాము. మరి మొట్టమొదట మనం ఎప్పుడైతే జ్ఞానంలోకి వస్తామో, మీరు చాలా మంది అనుభవాలు విని ఉంటారు, చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ రాగానే. యోగంలో కూర్చున్న వెంటనే మొట్టమొదటిసారే చాలా శాంతి యొక్క అనుభవం జరిగింది, దేహం నుంచి అతీతంగా ఉన్నటువంటి అనుభవం జరిగింది. ఇంకెవరికో లైట్నెస్ యొక్క అనుభవం జరుగుంటుంది, ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తి మాయమైపోయినట్టు అనిపిస్తుంది, లేదో ఎదురుగా కూర్చున్న వారిలో బాబా కనిపిస్తూ ఉంటారు, ఇంకెవరికో పరంధామం యొక్క దివ్య దర్శనం కలిగి ఉండొచ్చు. మరి ఇలా చాలా మంది యొక్క అనుభవాలు మీరు ఎన్నో విని ఉంటారు. పూర్తి రోజంతా కూడా వారి యొక్క స్థితి ఎగురుతూ ఉండేటువంటి స్థితే ఉండొచ్చు, చాలా ఖుషి ఉండొచ్చు, మాకు భగవంతుడు దొరికారు అని. ఇప్పుడు మేము దేవీదేవతలుగా అవుతున్నాము, సత్యుగం అనేటువంటిది రాబోతోంది, ఈ దుఃఖం యొక్క రోజులు దూరం అవుతూ ఉన్నాయి, ఇలా రకరకాల భావాలు వారి యొక్క మనస్సు లోపల వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం పవిత్రంగా అవుతూ ఉన్నాము, ఈ వికారాలన్నిటికీ ఇప్పుడు సెలవు పెట్టేయాలి, ఇలా చాలా సంతోషపడుతూ ఉంటారు. మనం అనుకుంటూ ఉండేవారిని ఈ బురద నుంచి ఎలా బయటికి రావాలి అని, మరి ఇప్పుడు ఆ బురద నుంచి బయటకు తీసేటటువంటి వాడు నాకు లభించారు అని చాలా సంతోషంలో ఉంటారు. మరి అనుభవాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. మరి రోజు పరిగెట్టి పరిగెట్టి వస్తారు క్లాసుకు కూడా, ఏ ప్రోగ్రామ్స్ మిస్ చేయరు, ఏ మురళి మిస్ చేయరు, ప్రతి మాటని పాలన చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే మేము వెనక పడిపోకూడదు అని ఉంటుంది. బాబా అంటూ ఉంటారు కదా, ఇది రేస్ ఉంది, మరి దీంట్లో గుర్రాలన్నీ పరిగెడుతూ ఉన్నాయి, ఇది హార్స్ రేస్ ఉంది, అశ్వాల రేస్. అంటే మనస్సు, మానవ రూపి అశ్వాలు పరిగెడుతూ ఉన్నాయి, దీంట్లో మనస్సు అనేటువంటిది ఒక గుర్రం లాంటిది. మరి అందరి యొక్క మనస్సు అనేటువంటి అశ్వాలన్నీ పరిగెడుతూ ఉన్నాయి. ఎవరైతే ముందుకు పరిగెడుతూ ఉంటారో వారు నెంబర్ వన్ లో వెళ్తూ ఉంటారు. మరి మీరు కూడా ఇలాంటి పరుగులో పాల్గొనవచ్చు. బాబా అంటారు కదా, పిల్లలు మీకు దేహం ఉంటే కూడా ప్రాబ్లం ఏం లేదు, కష్టమేం లేదు, మీరు ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని. మరి మనం కూడా పురుషార్థం చేస్తూ ఉంటాము, మనం కూడా ముందుకు వెళ్లాలని, వెనకాల ఉండిపోకూడదని. మరి ముందుకు వెళ్తూ 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 చూసినట్లయితే గతంలో ఏదైతే ప్రోగ్రెస్, ఏదైతే ఉన్నతి జరిగేటువంటిది జరుగుతూ ఉండేదో, కొత్త కొత్త అనుభవాలన్నీ జరుగుతూ ఉండేవో, లేదు సంతోషం పెరుగుతూ ఉండేదో, ఉమంగ ఉత్సాహంలో ఉండేవారో, యోగం యొక్క స్థితి బాగుపడుతూ ఉండేదో, అది ఇప్పుడు జరగటం లేదు. బాగా అయితే అనిపిస్తూ ఉంది, ముందుకు వెళ్ళినట్టయితే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రపంచం వారికంటే మనం చాలా ముందుకు వచ్చేసాము, మార్పు అయితే జరిగింది మన లోపల. బాబా మన యొక్క జీవితాన్ని మంచిగా అయితే మార్చేశారు, కానీ స్పీడ్ ఏదైతే ఉందో అది అలా లేదు. అంటే గతంలో ఉన్నటువంటి స్పీడ్ ఇప్పుడు లేదు. కానీ బాబా అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, స్పీడ్ని పెంచండి, మీ యొక్క వేగాన్ని ఇంకా పెంచండి అని అంటారు. ఎందుకంటే సమయం చాలా కొద్దిగా ఉంది, పని ఎక్కువ ఉంది. మరి పని ఎక్కువ ఉంది కానీ సమయం తక్కువ ఉంది అన్నప్పుడు ప్రతి తెలివైన వ్యక్తి కూడా ఏం చేస్తారు, స్పీడ్ని పెంచుతారు. కాబట్టి స్పీడ్ని పెంచాలి. ఇప్పుడు ఇప్పుడు ఎగిరే కళలో ఉండాలి. కానీ మనం చూస్తూ ఉన్నాము ఎగిరే కళలో అయితే వెళ్ళటం లేదు. బాబా యొక్క ఇన్ని మురళీలు నడిచాయి, ఎగిరే కళలో వెళ్ళండి, ఫరిష్తాగా కండి, ఏంజల్గా కండి, ఇలా ఎన్నో మురళీలు జరిగాయి. మరి ఇప్పుడు రెండో అల కూడా తయారవుతుంది, రెండో అల కూడా మొదలైంది, కానీ మనం మాత్రము ఫరిష్తాలుగా కాలేదు, ఎక్కడ నిలబడిపోయామో అక్కడ నిలబడిపోయాము. మనం పృథ్వీ అంటే ఈ భూమి యొక్క ఆకర్షణల్లోనే, ఈ దేహం యొక్క ఆకర్షణల్లోనే ఉండిపోయాము. పైకైతే ఎగరనే లేదు. ఎలా అయితే ఒక చిన్న పిట్ట ఉందనుకోండి, పక్షి పిల్ల ఉందనుకోండి, అది పైకి ఎగరడం నేర్చుకోలేదనుకోండి, తల్లి తండ్రి నేర్పిస్తూ ఉంటారు. మీరు పిట్టల్ని చూసినట్లయితే, గువ్వల్ని కానీ లేదు పావురాల్ని కానీ చూసినట్లయితే, వాళ్ళ తల్లిదండ్రి ఎగరటం నేర్పిస్తూ ఉంటారు, కానీ అది ఎగరలేకపోతూ ఉంటుంది. అలాగే మనం కూడా అనుకుంటామన్నమాట, మేము అవ్యక్తంగా కావాలి అని, ఇప్పుడు వ్యక్తం నుండి పైకి వెళ్ళాలి అని, కానీ వెళ్ళలేకపోతూ ఉంటాము. ఎందుకని? ఎందుకని మన యొక్క ఉన్నతి ఆగిపోతూ ఉంది, లేదు తగ్గిపోతూ ఉంది? ఏ విఘ్నాలు వచ్చాయి మధ్యలో? మన యొక్క స్పీడ్ వేగంగా ఉండి ఏదైతే అనుభవాలు జరగాలో, లేదు మనకి అన్ని మాటలన్నీ క్లియర్ అయ్యాయి, విషయాలన్నీ క్లియర్ అయ్యాయి. ఎందుకంటే గతంలో ఇంత జ్ఞానం గురించి క్లారిటీ లేకపోయేది. యోగం ఎలా చేయాలి అనేటువంటిది కూడా క్లియర్ అయింది. కానీ రోజు ఏదైతే యోగం చేస్తూ ఉన్నామో ఆ దాంట్లో నిత్యము కొత్త అనుభవాలు జరగటం లేదు. యోగం యొక్క జ్వాల అయితే ప్రజ్వలితం కావటం లేదు, శక్తిశాలిగా అయితే అవ్వటం లేదు. యోగం తర్వాత లేస్తే నా వికర్మలు దగ్ధం అయ్యాయి, పవిత్రంగా అవుతూ ఉన్నాము, చాలా అపార సంతోషం కలగాలి, అలాంటి అనుభవాలు అయితే జరగనే జరగటం లేదు అంటూ ఉంటాం. చాలా బాగుండింది, శాంతిగా అయితే ఉండింది అని, కానీ చాలా మంచిగా ఉండాలి, అలా జరగలేదు అని. ఎందుకని? మరి బాబా ఏమంటున్నారు, ఇది కూడా ఒక వీక్నెస్. ఏదైతే మన ప్రోగ్రెస్, మన యొక్క ఉన్నతి జరగాలో అది జరగటం లేదు. కాబట్టి చార్ట్ పెట్టండి, ఆలోచించండి, ఏ విషయం నాకు అడ్డుపడుతూ ఉంది, ఏ కష్టం నా ఎదురుగా ఉంది అని. ఎలా అయితే మెడికల్ చెకప్ జరుగుతూ ఉంటుంది కదా, భోజనం అయితే చేస్తూ ఉన్నారు, మరి వీక్గా ఉన్నారు, ఫలానా కష్టం చేస్తూ ఉన్నారు, కానీ ఫలానా రోగం అయితే ఇంకా ఉంది, కాబట్టి చెకింగ్ చేస్తూ ఉంటారు కదా, దీని కారణం ఏంటి అని, నివారణ ఏంటి అనేది కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి మన యొక్క స్పీడీ ప్రోగ్రెస్ అంటే వేగంగా ఏదైతే మనం ఉన్నతి పొందాలో ఆ ప్రోగ్రెస్ అనేటువంటిది, ఆ ఉన్నతి అనేటువంటిది ఎందుకు జరగటం లేదు, మరి దానికి కారణం ఏంటి? కాబట్టి దాని గురించి ఈరోజు మనం చర్చ చేద్దాము. దీనికి కారణము మొట్టమొదటిది ఒకటి ఏంటి అని అంటే పోస్ట్పోన్మెంట్, అంటే వాయిదా వేస్తూ ఉంటాము. మనుషులు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, వాయిదాలు వేస్తూ ఉంటారు, రేపు చేస్తాంలే, ఈరోజు రాత్రి లేటుగా పడుకున్నాను కదా అందుకని అలసిపోయాను, కాబట్టి రేపు అమృత వేళ లేవము, రేపటి నుంచి లేద్దాంలే అందుకని అంటూ ఉంటారన్నమాట. రేపు రేపు అని అంటూ ఉంటే కాలం వచ్చి కబళిస్తుంది అని, అంటే కళ్ళు అనంటే రేపు, రేపు రేపు అని అంటూ ఉంటే కాల్ అంటే మృత్యు వచ్చి కబళిస్తుంది అని. ఎవరైతే రేపు రేపు అని అనుకుంటూ ఉంటారో వారికి మృత్యు వచ్చి కబళించేసేస్తుంది. మరి అలాంటి వారు ఇంకా ముందుకి వెళ్ళనే వెళ్ళరు. అందుకనే ఇంగ్లీష్లో కూడా అంటూ ఉంటారు కదా, పోస్ట్పోన్మెంట్ ఈజ్ ది థీఫ్ ఆఫ్ టైమ్, అంటే వాయిదాలు వేసేటువంటిది సమయాన్ని దోచుకునేసేసేటువంటి దొంగ అని. మంచి విషయాల్ని వాయిదా వేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు చాలా నష్టపోతూ ఉంటారు, మరి అదే అలవాటు పడిపోతుంది మరి వాళ్ళకి. ఇది కూడా ఒకలాంటి వికారము, ఇది కూడా ఒక నిర్లక్ష్యం, ఇది కూడా ఒక సోమర్తనము. ఈ సోమర్తనం కూడా వికారానికి తక్కువేం కాదు. మరి ఈ వికారం ఉన్నట్లయితే ఇంకా వేరే ఏ వికారాలు కూడా పోనివ్వదు. ఇది అన్ని వికారాల్ని మన లోపలే నింపేస్తుంది. కాబట్టి ఇలా ఆలోచన చేయకండి, కేవలం కామక్రోధ లోభమోహ అహంకారాలే వికారాలని. కానీ ఆలస్యం అంటే, కానీ సోమర్తనం ఏదైతే ఉందో వీటన్నిటికీ హెడ్, అన్ని వికారాలకి హెడ్. కాబట్టి ఈ పోస్ట్పోన్మెంట్, వాయిదా వేయటము, ఇది సోమర్తనానికి గుర్తు. ఎవరైతే సత్యమైనటువంటి పురుషార్థులున్నారో, తీవ్ర పురుషార్థులున్నారో, వారేమంటారు, ఇప్పుడు లేకపోతే మరెప్పుడూ లేదు, నవ్ ఆర్ నెవర్ అని అంటూ ఉంటారు. బాబా మనకేదైతే స్లోగన్ ఇచ్చారో నౌ ఆర్ నెవర్, ఇప్పుడు లేకపోతే మరెప్పుడు లేదు అని. ఒకవేళ ఈరోజు చేయలేదనుకోండి, రేపు కూడా చేయరు. చూడండి మీరు కావాలంటే, ఒకవేళ ఈరోజు చేయలేదంటే రేపు వాయిదా వేస్తారనుకోండి, రేపు మళ్లీ ఎల్లుండికి వాయిదా వేస్తూ ఉంటారు. ఇది ఒక చెడు అలవాటు, అలాగే నిలిచిపోతుంది. మరి ఏదైతే అలవాటు అయిపోతుందో అది వదిలించుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకనే ఒక సామెత ఉంది కదా, తాడు ఎలా తయారైంది, దారాలతో తయారైంది. కానీ దారాన్ని తెంచినట్టు తాడుని తెంచలేము. అంటే ఆ అలవాటు అనేటువంటిది చాలా గట్టిగా అయిపోతుంది, దృఢంగా అయిపోతుంది. ఇలా ఎన్నో చెడు అలవాట్లు మన లోపల ఉన్నాయి, వాటన్నిటినీ బాగు చేయాలి. కాబట్టి ఎవరైతే పోస్ట్పోన్ చేస్తూ ఉంటారో వాటి యొక్క రిజల్ట్ చాలా పాడవుతుంది. కాబట్టి ఒకవేళ ఈరోజు మిస్ చేసినట్లయితే కల్పకల్పాంతరాలు మనం మిస్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ డ్రామా అనేటువంటిది రిపీట్ అవుతూ ఉంటుంది, పదే పదే ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. మరి ఒకవేళ మీరు ఈరోజు మిస్ చేసినట్లయితే కేవలం ఈరోజే మిస్ చేయలేదు, ఈ మిస్టేక్ లేదు ఈ మాట మీరు కల్పకల్పము మిస్ చేస్తూ ఉంటారు, కల్పము మిస్ చేస్తూ ఉంటారు. మరి ఎంత పెద్ద లోటు ఇది, ఎంత పెద్ద లాస్. కాబట్టి ఒకవేళ ఇది గమనించినట్లయితే మీరు ఈరోజు చేసినటువంటి వాయిదా కేవలం ఈరోజుటి పైన ప్రభావితం చూపటం చూడలేదు, ఇది నా యొక్క ఫ్యూచర్ని, భవిష్యత్తుని, పర్మనెంట్ గా నా భాగ్యాన్ని పాడు చేస్తోంది అనేటువంటిది ఒకవేళ గమనించినట్లయితే, అప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు ఇది చాలా పెద్ద మిస్టేక్, చాలా పెద్ద తప్పు అని. ఒకవేళ మీరు ఇలా అనుకున్నారనుకోండి, ఒక్కరోజులో ఏమవుతుందిలే, ఒక్కరోజులో ఏమైపోతుంది, పర్వాలేదులే అని అనుకుంటే, అన్నయ్య అంటున్నారు ఇది కేవలం ఒక్కరోజు కాదు, ఈ ఒక్కరోజు పదే 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 రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఆలోచించండి, ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందో. అంటే ఇది అనాది అవినాశి అయిపోతుంది, ఈ ఒక్కరోజు అనాది అవినాశిగా అయిపోతుంది. అంటే చెరపలేని విధంగా తయారైపోతుంది. మరి దీన్ని చెరపడానికి కోసం ఎలాంటి రబ్బర్ కానీ ఎలాంటి సొల్యూషన్ లేదు. వేరే విషయాల్ని చెరిపేయొచ్చు కానీ ఈ వస్తువుని చెరపలేము. కాబట్టి ఇది ఎప్పుడు అనుకోకండి ఇది చిన్న విషయమే అని. మానవుడు పదే పదే అక్కడే దెబ్బతింటూ ఉంటాడు. ఎక్కడైతే చిన్నదే ఇది పర్వాలేదు అని అనుకుంటాడో అక్కడ పదే పదే దెబ్బతింటూ ఉంటాడు. ఇది చిన్న విషయమే కదా అని అనుకుంటే ఓడిపోతూ ఉంటారు. ఎందుకు అనంటే శత్రువు దగ్గర కూడా అప్పుడే ఓడిపోతారు. ఎప్పుడైతే శత్రువు యొక్క శక్తిని సరిగ్గా అంచనా వేయకపోతే ఓడిపోతారు. స్వయం యొక్క శక్తిని గొప్పగా అనేసుకుని శత్రువు యొక్క శక్తిని తక్కువ అనుకున్నారనుకోండి తప్పకుండా ఓడిపోతారు. అలాగే ఈ వాయిదా వేయటము, ఈ నిర్లక్ష్యం చేయటం కూడా చాలా మధురంగా అనిపిస్తుంది, చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వికారాలు మధురంగా అనిపిస్తాయి, చాలా స్వీట్ అనిపిస్తాయి. క్రోధం చేయటము అది ఒక చేదుతో కూడినటువంటి వికారము కదా. మోహం అనేటువంటిది మధురంగానూ అనిపిస్తుంది, మధురంగానూ అనిపిస్తుంది మరియు పుల్లగానూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నారింజ పిల్లలు ఉన్నాయనుకోండి, అవి తీయగాను ఉంటాయి పుల్లగాను ఉంటాయి. అంటే నారింజలాగా టేస్ట్ ఉంటుంది కదా. కాబట్టి మోహం అనేటువంటిది ఈ నారింజ పిల్లల్లాంటిది. కానీ ఈ నిర్లక్ష్యము, సోమరితనం ఏదైతే ఉందో ఇది చక్కెర పాకం లాగా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. చలో పడుకుందాము, నిద్రపోదాంలే, లేదు కొద్దిసేపు గప్పాలు కూడదాంలే, ఏ పని ఈ పని ఏదైతే ఉందో అది రేపు చేద్దాంలే అని. రోజు రోజు ఏంటి పురుషార్థం చేసేది, బ్రహ్మకుమారీలకైతే ఏం పనే లేదు, రోజు ఇలాగే చెప్తూ ఉంటారు యోగం చెయ్యి యోగం చెయ్యని. మరి ఈ ప్రపంచంలో ఉండేది మనం కేవలం యోగం చేయడానికేనా అని అనుకుంటూ ఉంటారు. మరి గవర్నమెంట్ కూడా వీకెండ్ అయితే ఉంది, ఆదివారం సెలవు ఉంది, కానీ వీరికైతే సెలవే లేదే, ఇంకా ఆ రోజు ఇంకా ఎక్స్ట్రా క్లాస్ ఉంటుంది ఆదివారము. ఇలా ఆలోచన చేస్తూ చేస్తూ బాగా నిర్లక్ష్యం చేసేసి నిద్రపోతారు. చాలా మంది పిల్లలు వారి అనుభవాలని చెప్తూ ఉంటారు కదా, ఎగ్జామ్స్ టైంలో అలారం పెట్టుకుంటూ ఉంటారు, అలారం బాగా పెద్దగా వినిపిస్తుంది, కానీ దాన్ని ఆఫ్ చేసేసి మళ్లీ దుప్పటి కప్పేసుకుని నిద్రపోతూ ఉంటారు. వింటారు, అలారం వింటారు, స్వయమే ఆఫ్ చేస్తారు, కానీ నిద్రపోతారు మళ్ళీ. అంటే ఈ యొక్క నిద్ర, ఈ యొక్క పోస్ట్ పోన్ చేయడం, ఈ వికారం అనేటువంటిది చాలా మధురంగా అనిపిస్తుంది. ఈరోజు కష్టపడకపోతే నా రేపు భవిష్యత్తు పాడవుతుంది అనేది కూడా తెలుసు. కాబట్టి అన్నయ్య చెప్తూ ఉన్నారు, ప్లీజ్ పోస్ట్ పోన్ చేయకండి, ప్లీజ్ వాయిదాలు వేయకండి, ప్లీజ్ వాయిదా వేయకండి అని. కాబట్టి ఈ విషయాన్ని చాలా దృఢంగా లోపల పెట్టుకోండి, ఈరోజు ఈ మనసులో పెట్టుకుని, ఇది ఎలా అంటే ఒక ముడి వేసుకున్నట్టు మీ మనసు లోపల వేసేసుకోండి. మీ మనసు పలక పైన దీన్ని గట్టిగా రాసుకోండి, ఈరోజు మీ హృదయ సింహాసనం పైన రాసుకోండి. ఇది చిన్న విషయం కాదు. కొంతమంది చూడటానికి చిన్నగా ఉంటారు, కానీ అన్ని విషయాల్లో కూడా బాగా ఫాస్ట్ ఫాస్ట్ గా అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. అలాగే ఈ వికారం కూడా అలాంటిదే. బలిచక్రవర్తిని, రాజుని చూశారు కదా, ఎంత చిన్నగా చూపించారు, కానీ ఆయన పేరే బలి, అంటే బలవంతుడు అనే పేరు ఉంది తనకి. అలాగే ఇది కూడా అన్నయ్య తన యొక్క అనుభవాన్ని చెప్తూ ఉన్నారు. ఒకరోజు నేను సింగపూర్ లో ఒక ఇంట్లో కూర్చొని ఉన్నాను, వాళ్ళు టీవీ పెట్టి ఉండ్రి, నేను ఎవరినో వెళ్లి కలిసేటువంటి సమయము, టీవీ ఆన్ ఉండింది, దాంట్లో అప్పుడు బాక్సింగ్ చూపిస్తూ ఉన్నారన్నమాట. మరి ఆ బాక్సింగ్ లో ఒక వ్యక్తి అయితే చాలా లావుగా పొడుగ్గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు, మరి బాగా కొడుతూ ఉన్నాడు అనిపిస్తుందన్నమాట, ఈయన చాలా పెద్ద ఫేమస్ ఉండేటువంటి వాడు ఉన్నాడు అని. తన యొక్క అపోనెంట్ ఎవరు అనంటే, తనతో ఆడుతున్నటువంటి వ్యక్తి ఒక చిన్న వ్యక్తి అనమాట, మిడ్గెట్ అంటే ఒక మరుగుజ్జ లాగా ఉన్నాడు. మరి మరుగుజ్జ ఆ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క భుజం పైన కూర్చొనేసేసాడు. మరి ఈ భుజాల పైన కూర్చొని తను అప్పుడప్పుడు చెవులు లాగేస్తూ ఉన్నాడు, అప్పుడప్పుడు తలపైన కొడుతూ ఉన్నాడు. మరి ఆ పెద్దగా ఉన్నటువంటి పెహల్వాన్ చాలా పరేషాన్ అయిపోతూ ఉన్నాడు. మరి లాస్ట్ కి ఆ మరుగుజలాగా ఉండేటువంటి వ్యక్తే విజయాన్ని సాధించాడు. మరి ఆ గెలిచిన తర్వాత ఎప్పుడైతే ఈ పెద్దగా ఉన్నటువంటి పెహల్వాన్ ఆ అబ్బాయిని కిందకు దించాడో, వెంటనే తిని పరిగెత్తి వెళ్ళిపోయాడు, చిన్న అబ్బాయి పరిగెత్తి వెళ్ళిపోయాడు, ఆయన చేతికే దొరకలేదు. తర్వాత మళ్లీ వచ్చి తన భుజం పైన కూర్చున్నాడు. కాబట్టి చిన్న వాళ్ళని చిన్నగా అనుకోకండి. అందుకనే హిందీలో అన్నారు కదా, పెద్దవారైతే పెద్దవారే కానీ చిన్నవారు కూడా భగవంతుడితో సమానము అని అన్నారు. కాబట్టి ఈ పోస్ట్ పోన్మెంట్ అంటే వాయిదాలు వేసే అటువంటి అలవాటు ఏదైతే ఉందో దీన్ని చిన్నగా అనుకోకండి. మరి ఇది పూర్తిగా మిమ్మల్ని కిందికి పడేసే లాంటిది, అంటే పనికిరాని లాగా చేసేస్తుంది, పనికిరాని వారిగా చేసేస్తుంది. రెండో కారణం ఏంటి సఫలత యొక్క విధానానికి, రెండో కారణం చెప్తూ ఉన్నారన్నయ్య. ఫస్ట్ది పోస్ట్ పోన్మెంట్ చేయకూడదు, వాయిదాలు వేయకూడదు. రెండో కారణం చెప్తూ ఉన్నారన్నమాట. రెండో కారణం ఏంటి అంటే దానం ఇవ్వరు. జ్ఞానం తీసుకున్నారు కానీ ఇతరులకి జ్ఞానదానం చెయ్యరు. ఎప్పుడైతే మనం దానం చేయమో అప్పుడు మన బుద్ధిలో కూడా జ్ఞానం అనేటువంటిది కూర్చోవడం బంద్ అయిపోతుంది. బాబాతో తీసుకుంటూ ఉంటారు కానీ ఇతరులకి ఇవ్వటం లేదు అని అంటే మరి అలాంటప్పుడు వాళ్ళకి దాని పరిణామం ఏంటి? అందుకనే అంటూ ఉంటారు కదా, దానం ఇచ్చినట్లయితే ఆ ధనం ఎప్పుడు తరిగిపోదు అని అంటూ ఉంటారు. యోగాన్ని నేర్చుకుంటారు, యోగం యొక్క ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కానీ తమ యొక్క యోగంతో ఇతరులను ఎవరిని యోగిగా చేయరు. కాబట్టి ఏవైతే గుణాలు తమ జీవితంలో వచ్చాయో, లేదు వారి జీవితంలో ఏదైతే పరివర్తన తీసుకుని వచ్చామో, ఏదైతే పరివర్తన మన జీవితంలో తీసుకుని వచ్చామో, దాన్ని ఇతరులకి లాభం ఇవ్వలేదనుకోండి, దాని నుండి అంటే ఇతరులకి షేర్ చేయలేదనుకోండి, పంచలేదనుకోండి, అప్పుడు పెరగదు, వృద్ధి అవ్వదు. కాబట్టి అర్థం చేసుకోవాలి, దీంతో నా యొక్క ప్రోగ్రెస్ అనేది ఆగిపోతుంది. అప్పుడు అందరు ఏమనుకోవడం మొదలు పెడతారు, వీరికిచ్చి ఏం లాభము, వీరు వేరే వారికి అయితే ఇవ్వని ఇవ్వరు కదా, వీరికి ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటారు. ఎవరైతే ముందు వారికి నేర్పిస్తారో అలాంటి వారికి ఇద్దాంలే అని అనుకుంటారు. కాబట్టి పంచడం నేర్చుకోండి, ఇవ్వటం నేర్చుకోండి. ఇప్పుడు కూడా ఏదైతే అవ్యక్త మురళి వచ్చిందో దాంట్లో కూడా బాబా ఏమన్నారు, దాతగా కండి. బాబా దాత ఉన్నారు, భగవంతుడు దాత ఉన్నారు. తన యొక్క చెయ్యి ఎప్పుడు ఇచ్చే విధంగా ఉంటుంది, ఎప్పుడు తీసుకునే విధంగా ఉండదు. మనము తీసుకునే వారిలాగా ఉంటాం ఎప్పుడు, కానీ బాబా ఎప్పుడు ఇచ్చేవారిగా ఉంటారు. మనం తీసుకుంటాము కానీ ఇవ్వము. మరి అలాంటప్పుడు ఇంకా విఘ్నాలు పడుతూ ఉంటాయి, దాంతో ఏమీ ఉన్నతి జరగదు. కాబట్టి ఇస్తూ ఉండండి, అప్పుడే వృద్ధి జరుగుతుంది, నిండుగా ఉంటుంది. ఇచ్చేవారికి ఎప్పుడు నిండుగానే ఉంటుంది, అంటే ఇస్తూ ఉంటే అది ఎప్పుడు తక్కువ పడదు, పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడు నేర్చుకోండి. ఎవరైనా ఎదురుపడ్డారనుకోండి, వారికి జ్ఞానం ఇవ్వండి. కోట్ల మంది ఈ ప్రపంచంలో ఉన్నారు, బాబా యొక్క పరిచయాన్ని అయితే ఇవ్వాలి అందరికీ. మరి ఎవరిస్తారు వీరందరికీ? మనమే ఇవ్వాలి కదా, ఇది మన యొక్క బాధ్యత కదా. కాబట్టి మనం ఎవరము? మేము ఆత్మలము, కేవలం జ్యోతి బిందువు ఉన్నాము, ఇదే అర్థం చేసుకున్నాము. మరి మనమెవరు అని అంటే అర్థం ఏంటి? మనం సంగమయుగంలో ఉన్నాము, మనం ఆత్మలు, ఇదైతే ఉంది. కానీ మనం ఏం చెయ్యాలి, ఏం పని చేయాలి మనము? మరి మనమెవరు అని అంటే దాని అర్థము ఏంటి అనంటే మేము ఏం చేయాలి అనేటువంటిది కూడా. ఏం పని చేయాలి? కేవలం ఇదొకటే కాదు, నేను జ్యోతి బిందు ఆత్మను అని. మరి నేను జ్యోతి బిందు ఆత్మను ఏం కర్తవ్యాన్ని చేస్తున్నాను, నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత ఏంటి అనేటువంటిది ఇది తెలవాలి. కాబట్టి ఇస్తూ ఉండండి, ఎప్పుడు ఇస్తూ ఉండండి. సో మొదటి విషయము ఎప్పుడు వాయిదా వేయకండి, రెండో విషయము ఎప్పుడు ఇస్తూ ఉండండి. కాబట్టి మొదటి నుండి మన ఇన్స్టిట్యూషన్ యొక్క పేరు, సంస్థ పేరు యజ్ఞము. రాజసూయ అశ్వమేధ అవినాశి రుద్ర యజ్ఞము. యూనివర్సిటీ అయితే తర్వాత పేరు వచ్చింది, కానీ యజ్ఞము అనే పేరుండింది. అంటే యజ్ఞము అని అంటే అర్థం ఏంటి? ఎక్కడైతే ఆహుతి వేస్తారో, ఎక్కడైతే వేస్తూ ఉంటారో, ఇస్తూ ఉంటారో, అది యజ్ఞము. త్యాగం చేస్తూ ఉంటారు, ఇవ్వడానికోసం త్యాగం చేసేటువంటిది. ఆహుతి వేస్తూ ఉంటారు యజ్ఞంలో, దాంతోపాటు మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటారు. ఏం మంత్రాలు చెప్తూ ఉంటారు? ఇది నా కోసం కాదు, మొత్తం విశ్వం కోసం, మొత్తం ప్రపంచాని కోసమని. కాబట్టి ప్రతి సెకండ్ కూడా నా ఒక్కరి కోసం కాదు, మొత్తం అందరి కోసము. కాబట్టి అందరికీ ఇస్తూ వెళ్ళండి, ఇచ్చేటువంటి వృత్తిని ధారణ చేయండి. దాతగా కండి, అప్పుడే ముందుకు వెళ్తూ ఉంటారు, అప్పుడే బుద్ధి యొక్క తాళం అనేది తెరుచుకుంటూ ఉంటుంది. పురుషార్థం విధాయ కూడా ఇదే. అప్పుడే సంతోషం పెరుగుతుంది, యోగం అనేటువంటిది కూడా చేస్తూ ఉంటారు, యోగం అనేటువంటిది కుదురుతుంది, ఉన్నతి జరుగుతూ ఉంటుంది. తప్పకుండా తప్పకుండా మీ యొక్క ఉన్నతి జరుగుతుంది ఏదైనా ఇచ్చినట్లయితే. మూడో విషయం ఏంటి అనంటే, ఎప్పుడైతే మేము వచ్చామో ఇక్కడికి, అప్పుడు విన్నామన్నమాట ఇప్పుడు వినాశనం కాబోతుంది అని, త్వరలో వినాశనం అవబోతోంది అని. మరి ఇప్పటిదాకా అయితే అవ్వనే అవ్వలేదు. అప్పుడైతే అనుకున్నాం మేము ఇప్పుడు త్వర త్వరగా వినాశనం అవుతుంది అని. చాలా కాలం నుంచి చూస్తూనే ఉన్నాం, వినాశనం అయితే అవ్వనే లేదు. కాబట్టి అప్పుడు వ్యక్తి అనుకుంటాడనమాట, అరే భయ్ చాలా టైం ఉంది, ఇంకా చింతేం చేయకలే, ఈ బ్రహ్మకుమారిలు అయితే వినాశనం 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 అని అంటూనే ఉంటారు, వినాశనం జరగబోతోంది అని. కానీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు చూసుకున్నాంలే, అందరికీ ఏం జరిగితే అదే నాకు జరుగుతుంది, అయినప్పుడు చూద్దాంలే, ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక సామెత కూడా ఉంది, అందరితో పాటు స్వర్గానికి వెళ్లేదు ఉంటే స్వర్గానికే వెళ్తాము అందరితో పాటు, నరకంలో వెళ్లేదు ఉంటే నరకంలో వెళ్తాము అని. కాబట్టి చింతెందుకు చేయాలి, వినాశనం అయితే మొదలేయండి అని అనుకుంటారు. అలాంటప్పుడు కూడా పురుషార్థం అనేది లూజ్ అయిపోతుంది, ఢీలా అవుతుంది, స్లో అయిపోతుంది. ఏ వ్యక్తికైతే తెలిసి ఉంటుందో నా యొక్క ఆయుష్ చాలా కొద్ది సమయమే ఉంది, అప్పుడు వారు పురుషార్థం బాగా చేస్తూ ఉంటారు. ఒక కథ కూడా చెప్తూ ఉంటారు, ఒక వ్యక్తి వెళ్లాడనమాట గురువు దగ్గరికి. మరి గురువు దగ్గరికి వెళ్లి చెప్తున్నాడు, నేను 20 సంవత్సరాల నుంచి మీ శిష్యుడిగా ఉన్నాను, మీ పాదాలని పట్టుకుంటూ ఉంటాను, మీ సేవలోనే ఉంటాను నేను ఎప్పుడు, కానీ నా కోపం అయితే పోలేదు, నా వికారాలైతే పోనేలేదు, నా జీవితం అయితే మారనే మారలేదు. మీ దగ్గరికైతే వస్తూనే ఉంటాను కానీ ఏమి పోలేదు, నాలో వికారాలు అనేవి వదలనే వదలలేదు. మరి నేను చనిపోయినట్లయితే నాతో ఏం తీసుకొని వెళ్తాను, కాబట్టి నా పైన దయ చూపించండి అని అన్నాడు. అప్పుడు గురువు ఏమన్నాడంటే, ఇప్పుడు నువ్వు ఈ పని చెయ్యి, ఏం ఆలోచన ఏమి చెయ్యొద్దు, ఇప్పుడు నీ జీవితమే ఒక వారం రోజుల కోసమే ఉంది. ఇప్పుడు నీ జీవితం ఈరోజు ఆదివారము, వచ్చే ఆదివారానికి నువ్వు ఓం శాంతి అంటే నువ్వు చనిపోతావు అని అన్నాడు. సో రామనామాన్ని జపిస్తూ ఉండు, రామనామమే సత్యమైండేటువంటిది, దీంతోనే ముక్తి దొరుకుతుంది అని చెప్పాడు. వచ్చే ఆదివారం వరకు ఇదే జపిస్తూ ఉండు, వికారాల మాట వదిలేసేయి, బాగా తిను తాగు, ఆనందంతో ఉండు, వెళ్ళిపో అని చెప్పేసి చెప్పాడు గురువు. మరి వెంటనే ఆయన అన్నాడనమాట శిష్యుడు, నాకు ఇంకొక వన్ వీకే ఉందా, నాకు వారం రోజులే బాకీ ఉందా. మరి గురువు అన్నాడు, అవును ఒక వారమే ఉంది నీకు, అందుకనే ఏదైతే తినాలనుకున్నావో తాగాలనుకున్నావో అన్ని మంచిగా తిను తాగు. ఎందుకంటే ఆయనకు మంచి అలవాటు ఉండేదన్నమాట, బాగా మంచి మంచివి తినాలి అని. నేను పాన్ మసాలా తింటాను, ఇది తింటాను, అది తింటాను అని చెప్పాడనమాట. కాబట్టి గురువు చెప్పాడు, ఏం తినాలనుకుంటే అదంతా పోయి తిని ఇప్పుడు. మరి వెంటనే ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పాడనమాట, నేను ఇంకొక వారం రోజులే బతుకుంటాను, కాబట్టి నాకేం తినిపించాలని అనుకున్నారో అవన్నీ తినిపించేసేసేయండి అని చెప్పాడు. సో ఇంట్లో సమోసాలు, మాల్పూర, ఇలాంటి స్వీట్స్, హాట్స్ అన్నీ తయారు చేయడం మొదలు పెట్టేశారు. ఎందుకంటే వారమే ఉంది కదా పాపము అని చెప్పేసి. కానీ ఆయనకేమో తినాలనే అనిపించటం లేదు, ఆకలే వేయట్లేదు. ఎందుకంటే ఆయనకి ఇదే చింత ఉంది అని. మరి రోజులు లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. ఈరోజు సోమవారం అయింది, ఒకరోజు అయిపోయింది, మంగళవారం అయిపోయింది, బుధవారం అయిపోయింది, ఇంకా 3 రోజులే ఉంది, 4 రోజులు ఉంది, అలా ఒక్కొక్క రోజు లెక్క పెడుతూ వచ్చాడనమాట. మరి వచ్చే ఆదివారం కూడా గడిచిపోయింది, మరి ఆయనైతే బతికే ఉన్నాడు, చనిపోలేదు. మరి వెంటనే సోమవారం వెళ్ళి గురువుతో అన్నాడనమాట, గురూజీ మీరైతే చెప్పారు నేను ఇంకొక వారం రోజులే బతుకుంటాను అని, కానీ నేను మీ ముందరే ఉన్నాను, నేను బతికే ఉన్నాను, మీరైతే తప్పు చెప్పారే నాకు. నేనైతే చాలా గట్టి గుండె ఉంది నాకు, కాబట్టి నేను బతికే ఉన్నాను. ఒకవేళ ఎవరైనా చాలా వీక్గా ఉండేటువంటి గుండె ఉండే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇప్పటికెప్పుడు చనిపోయి ఉండేటువంటి వాళ్ళు, మీరు ఇలాంటి మాటలు ఎందుకు చెప్తారు, తప్పులు ఎందుకు చెప్తారు మనుషులకి, వారం రోజులే బతుకుతావు అని. అప్పుడు అన్నాడంట, చూడు మీరు చూడండి, వారం రోజులే అని చెప్పారు, చూడండి నేను ఎంత సన్నపడిపోయాను, సగం అయిపోయాను, నా బట్టలు కూడా లూజ్ అయిపోయాయి, ఇప్పుడు నా డ్రెస్లో ఒక్కరి బదులు ఇద్దరిద్దరు దూరొచ్చు, అంత చిన్నగా అయిపోయాను చూడండి, నేను అంతా వీక్గా అయిపోయాను అని. వెంటనే గురువు అన్నాడంట, సరే నాకు ఇది చెప్పు, మరి వారం రోజుల్లో నువ్వు ఏదైతే ఇంతకు ముందు ఉండేవాడివో, క్రోధము, లోభము, మోహము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, ఇవన్నీ జరిగాయా, అలాగే వచ్చిందా కోపం అంతా అని. వెంటనే శిష్యుడు అన్నాడనమాట, అవన్నీ నాకెక్కడొచ్చాయి, నాకు చనిపోతానేమో అనేటువంటి ఈ బాధే ఉంది, కానీ నేను అవన్నీ ఎక్కడ గుర్తు చేసుకున్నాను. కాబట్టి అప్పుడు గురువు అన్నాడనమాట, ఇది నా యుక్తి ఉండింది, ఇది ఒక విధానం ఉండింది. ఎప్పుడైతే నీకు ఇది గుర్తుండిందో, కేవలం వారం రోజులే నేను ఉంటాను, కొన్ని రోజుల కోసం ఉన్నాను, వారం రోజుల కోసం బతికే ఉన్నాను అని ఎప్పుడైతే ఇది గుర్తుందో అన్నయ్య అంటున్నారు, మనం వారం రోజులు కోర్స్ చేస్తూ ఉంటాం కదా, అలా వారం రోజులు కోర్స్ చేయించేసేసాడనమాట ఆ గురువు. ఏమని, నీకు వారం రోజులే ఇంకా బతుకుంటావు అని కోర్స్ చేయించేసేసాడు. అప్పుడు అన్నాడనమాట, నీకెప్పుడైతే ఇలా వారం రోజులే బతుకుంటాను అని తెలిసినప్పుడు నువ్వు ఇంకా ఏ ఉల్టా పని అయితే చేయలేదు కదా. ఒకవేళ నీకు ఇది గుర్తున్నట్లయితే ఏ సమయంలో నా జీవితం సమాప్తం అవుతుందో, ఏది నాకు అంతిమ గడియో తెలీదు, దీనిపైన నాకేం భరోసా లేదు అని అనుకున్నప్పుడు అప్పుడు నీతో ఎలాంటి పాపకర్మలు జరగవు. అప్పుడు ఏమనుకుంటావు, నేను దీంట్లోనే అమరమైపోతాను, ఇదే శరీరంలోనే అమరమైపోతాను, కాబట్టి ఏం చేయాలనుకుంటానో అది ఇప్పుడే చేయాలి అని చేసేస్తారు. కాబట్టి అలాగే బాబా ఏదైతే మనకు వినాశనం గురించి చెప్పారో, ఇది ఆ గురువు విధానంతో కాదు, కేవలం చెప్పడానికోసం చెప్పలేదు బాబా. జీవితం పైన భరోసా లేదు అని కేవలం చెప్పడానికోసం చెప్పలేదు బాబా. కానీ బాబాకి లెక్కలన్నీ తెలుసు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ లెక్కలతో సహా బాబాకి తెలుసు. ఈరోజు చూసినట్లయితే మన ముందు చాలా రకాలైనటువంటి కాలుష్యం ఉంది. న్యూక్లియర్ వెపన్స్ అంటే అణు బాంబులు గురించి మనందరికీ తెలుసు. ఓవర్ పాపులేషన్ అంటే చాలా జనాభా పెరిగిపోతుంది, అతి జనాభా ఉంది, అది కూడా ప్రాబ్లం ఉంది. మన ఎదురుగా పేదరికం ఉంది. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ మన ముందు ఉన్నాయి. మరి బాబా అయితే మనకు 5000 సంవత్సరాల సృష్టి చక్రాన్ని కూడా చెప్పి పెట్టారు, కల్పవృక్షాన్ని చూపించారు. కాబట్టి బాబా అయితే మనకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ లెక్కలన్నీ చెప్పారు. 2000 సంవత్సరాలు ఏదైతే ఉందో, అంటే ఈ క్లాసు 2000 సంవత్సరానికంటే ముందు చేయించిన విషయము కాబట్టి అప్పుడు 2000 సంవత్సరంలో వినాశనం అయిపోతుంది అని అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళనమాట. కాబట్టి అన్నయ్య చెప్తూ ఉన్నారు 2000 సంవత్సరం కూడా ఉంది, మరి నా జీవితానికి గ్యారంటీ ఏంటి, నా జీవితం ఎప్పటిదాకా ఉంటుంది, 2000 కంటే ముందే నేను శరీరం సమాప్తం అయిపోవచ్చు నా ఈ శరీరము. కాబట్టి ఇది బాబా చెప్పున్నారు. కానీ మానవుడు ఎప్పుడైతే నడుస్తూ నడుస్తూ ఈ మాటని మర్చిపోతాడో, వినాశనం జరగబోయేది ఉంది, టైం చాలా తక్కువ ఉంది, చాలా పనులు ఆగిపోయి ఉన్నాయి అని గుర్తున్నప్పుడు, వారి యొక్క స్పీడ్, ఈ అన్ని మాటలు గుర్తులేనప్పుడు స్పీడ్ తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకున్నట్లయితే మన యొక్క స్పీడ్ పెరుగుతుంది, మన యొక్క ఉన్నతి ఇంకా ముందుకు జరుగుతూ ఉంటుంది. ఓం శాంతి.